फिर अंदर आ श्रीमद् भागवतम की, श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाया, ओम नमो भगवते वासुदेवाया, ओम नमो भगवते वासुदेवाया। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం 20. నట నర్తక గంధర్వాః సూత మాగధ వందినః గాయంతి చోత్తమ శ్లోక చరితాన్యద్భుతాని చ చరితాన్యద్భుతాని చ. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, నిపుణులైన నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యము కలిగిన వక్తలు శ్రీకృష్ణ భగవానుని మానవాతీత కర్మలచే ఉత్తేజితులైన వారై తమ వంతు సేవా కార్యమును ఒసగుచు ముందుకు సాగిరి. భాష్యము, 5000 సంవత్సరముల క్రిందట నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, చరిత్రకారులు, వంశచరిత్రలను తెలిసిన వారు, వక్తలు మొదలగు వారు కూడా సంగమునకు అవసరమై ఉన్నట్లుగా గోచరించున్నది. నటులు, నర్తకులు, గాయకులు చాలా మట్టుకు శూద్రవర్ణమునకు చెందినవారు కాగా, సూతులు వంశచరిత్రలను వర్ణించు మాగధులు, వక్తలు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారుగా ఉండిరి. ఈ విధముగా ప్రతి ఒక్కరూ ఏదియో ఒక ప్రత్యేక వర్ణమునకు చెందినవారై వారి వారి వంశకర్మల యందు చక్కగా శిక్షణమును పొంది ఉండిరి. అట్టి నటులు, నర్తకులు, గాయకులు, చరిత్రకారులు, మాగధులు, వక్తలు వివిధ కాలములలో మరియు యుగములలో శ్రీకృష్ణ భగవానుడు వనరించిన మానవాతీత కర్మలకు సంబంధించిన విషయమునందే రమించడి వారు గాని సాధారణ సంఘటనలపై కాదు. అవి కాలక్రమానుగతిని సైతము ఉండేవి కాదు. వివిధ యుగములలో, కాలములలో మరియు లోకములలో భగవాను సంబంధమున వర్ణింపబడిన చారిత్రాత్మక సత్యములే పురాణములు. కనుకనే వాటి యందు ఎటువంటి కాలక్రమానుగతి గోచరించుటలేదు. కనుకనే నవీన చరిత్రకారులు ఈ విషయమున ఏమాత్రము పట్టుచిక్కక పురాణములన్నీయును కేవలము కాల్పనిక కథలనుచు అప్రమాణికముగా పలుకుచున్నారు. మన భారతదేశమున 100 సంవత్సరముల క్రిందట కూడా నాటకములన్నీయును భగవానుని మానవాతీత కర్మలకు సంబంధించినవై ఉండేవి. సామాన్య జనులు నాటకముల ద్వారా గొప్ప ఆనందమును పొందుదురు కనుక నాటక సంఘములు దేవదేవుని దివ్య లీలలపై నాటకములను ప్రదర్శించేవారు. ఈ విధముగా తగినంత విద్యా యోగ్యతలు లేకున్నను నిరక్షర కుక్షి అయిన రైతు కూడా వేదవాంగ్మయ జ్ఞానమునందు పాలు పంచుకొనిడివాడు. కనుకనే సామాన్యుల ఆధ్యాత్మికోన్నతి కొరకై నిష్ణాతులైన నటులు, నర్తకులు, వక్తలు, గాయకులాది కళాకారులు అత్యంత అవసరం. మాగుదులైన వారు ఏదేని వంశమునందలి వివిధ తరముల వారి గూర్చిన సంపూర్ణ వర్ణన నొసగలరు. నేటికిని మన దేశపు తీర్థక్షేత్రములందు మాగధులు క్రొత్తగా వచ్చిన వారి ఎదుట సంపూర్ణ వంశచరిత్రలను ప్రదర్శించుచుందురు. అటువంటి ముఖ్య సమాచారమును పొందుటకు కొందరు ఈ అద్భుత కార్యము పట్ల ఆకర్షితులగుచుందురు. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి తినామిని. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి తినామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక అందరూ కృష్ణుణ్ణి ఆహ్వానించడానికి బయలుదేరారు. వాళ్ళ యొక్క శక్తి కొలది, వాళ్ళ యొక్క పరికరాల్లో, వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో, ద్వారకలో కృష్ణుని ఆహ్వానిస్తున్నారు. అప్పుడు రకరకాల వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కృష్ణుడిని అంటే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కానీ ఏ విధంగా కృష్ణుడి యొక్క సేవలో నియోగం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ శ్లోకం. ఏమిటి, నిపుణులైన నటులు ఉన్నారు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యము కలిగిన వక్తలు. అంటే వీళ్ళందరూ ఏంటి, కొంతమంది కవితలు చెప్తుంటారు, కృష్ణుడి యొక్క కీర్తిస్తుంటారు అన్నమాట కవిత్వం ద్వారా, ఏది కృష్ణుడు చేసిన లీలలన్నీ. కొంతమంది వాళ్ళ యొక్క నృత్యం ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు కృష్ణుడు చేసిన లీలలు. అదేవిధంగా గాయకులు పాడుతూ ఉంటారు, చాలా చక్కగా వినసొంపుగా వాళ్ళు కృష్ణుడి యొక్క లీలల్ని పాడుతూ స్తుతించగలరు. అదేవిధంగా మాగధులు, కృష్ణుడు లేదా రాముడు లేదా భగవంతుడి యొక్క అనేక వంశాలు ఉన్నాయి, భగవంతుడు జన్మించిన వంశాలు, వాటన్నింటిని గురించి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఏంటి, అది ఏదో ఒక విధంగా ఈ సంఘంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడాను కొందరు రాజకీయ నాయకులు వాళ్ళని కీర్తించాలని అనుకుంటూ ఉంటారు, వాళ్ళపై కవిత్వం రాయాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతునిలో ఉన్నాయి, భగవంతుని నిరంతరం మనం కీర్తిస్తూ ఉంటాం. భగవంతుడు ఎప్పుడు భగవంతుడికి ఉన్నది ఆద్య మిథ్యాహంకారం లేదు భగవంతుడిలో, కానీ మనకి మిథ్యాహంకారం ఉంది. ఏమిటి, నేను కీర్తింపబడాలి, నేనే భగవంతుని అయిపోవాలి అని. అందుకే ఇప్పుడు దుఃఖం అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఈ కీర్తించడం కానీ లేదా కవిత్వం రాయడం కానీ, నర్తకులు కానీ, ఇవి ఎప్పుడు కూడా సంఘంలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటాయి. ఇప్పుడే కాదు, 5000 సంవత్సరాల క్రితం కూడా కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో అవి వికృత రూపాన్ని దాల్చింది. పూర్తిగా నగ్నంగా నృత్యం చేయడం, అశ్లీలంగా పాటలు పాడడం, రకరకాలుగా ఇప్పుడు తయారైంది సంఘం. కానీ ఎప్పుడు కూడా సంఘంలో ఎప్పుడు ఉండేవే ఇవి. ఎందువలన, ఇవన్నీ కూడా కృష్ణుడు సృష్టించాడు. చతుర్వర్ణం మయా సృష్టం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎవరు, కొంతమంది శూద్రవర్ణంలో ఉన్నారు, కొంతమంది బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. ఎవరు, వక్తలు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవాళ్ళు, మాగధులు వక్తలు. మరియు నటులు, నర్తకులు, గాయకులు వీళ్ళందరూ ఎక్కువ మంది శూద్రవర్ణానికి చెందినవాళ్ళు. ఇక్కడ చూడండి, నటులు, నర్తకులు, గాయకులు కూడా అంటే పాటలు పాడేవాళ్ళు కూడా శూద్రవర్ణంలో ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, శూద్రులు కూడా ఏమి పనికిరాని వాళ్ళు కాదనేది శాస్త్రం చెప్తుంది. చతుర్వర్ణం, 4 వర్ణాల వాళ్ళు అవసరమే. శూద్రులు సంఘానికి ఒక వ్యక్తిలో కాళ్ళు లాంటి వాళ్ళు అనమాట. ఒక వ్యక్తికి కాళ్ళు ఏ విధంగా అవసరమో, నడవాలంటే, అతను తన పని చేయాలంటే, ఆ విధంగానే శూద్రులు. మిగతా 3 వర్ణాలు కూడా వీళ్ళ ద్వారానే, వీళ్ళ మీద ఆధారపడి పనిచేయాలన్నమాట. అంటే తక్కువ స్థాయికి చెందిన పనులన్నీ కూడా శూద్రులు చేయాలి. అవి వాళ్ళు సహజంగా వాళ్ళు చేయడానికి ఉత్సాహం కలిగి ఉంటారన్నమాట. ఇక్కడ చూసినట్లు నటన, నటులు, నర్తకులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఉన్నారు. కానీ అప్పుడు ఉండే నాటకాలు కానీ లేదా హరికథ, బుర్రకథ లేదా పురాణ కాలక్షేపం అనే పేరుతోటి అనేకమైన కార్యక్రమాలు జరిగేవి. వాటి ద్వారా ఏం జరుగుతుండేది, ఎటువంటి చదువు రానివాడు కూడా, నిరక్షర కుక్షి అంటే ఏమీ అక్షరాలు రాయలేని వాడు కూడాను, ఇవన్నీ చూడడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పొందగలడు. ఈ యొక్క నాటకాల ద్వారా, ఈ యొక్క కీర్తనల ద్వారా, బుర్రకథల ద్వారా, హరికథల ద్వారా ఏమి తెలియజేస్తుంటారు జనానికి, కృష్ణుడు ఏ విధంగా లీలలు చేశాడు, ఏ విధంగా కృష్ణుడు తన యొక్క భక్తులకు ఉపదేశం ఇచ్చాడు, మహాభారతం, రామాయణం ఇవన్నీ ప్రదర్శించడం ద్వారా ఆ దివ్యమైన జ్ఞానం అనేది అతను చదవకపోయినా కానీ తెలుసుకోగలడు. లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళి అతను విద్యాభ్యాసం చేయవలసిన అవసరం లేదు. ఎందువలన ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎప్పుడూ ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలం. కాబట్టి అవి చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో మనం ముందల శ్లోకాల్లో చూసాం ఏమిటి, అన్నీ అవసరమే. ఎందువలనంటే ఏ విధంగా అయితే చెరసాలు అవసరమో, తప్పు చేసే వాళ్ళు ఉంటారో, తప్పు నేరస్తులు ఉంటారో, వాళ్ళకి చెరసాలు అవసరం కాబట్టి చెరసాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మరి అదేవిధంగా ఎవరైతే మద్యం సేవించాలనుకుంటారో వాళ్ళ కోసం మద్యం షాపులు ఉన్నాయి. అదేవిధంగా వేశ్యల దగ్గరికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం, సంఘం పాడవకుండా ఉండడం కోసం, సంఘం పూర్తిగా వర్ణసంకరం ఏర్పడకుండా ఉండడం కోసం కొంతమంది వేశ్యలు కూడా ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆమోదించేది, వాళ్ళ యొక్క బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకునేది. వాటితో పాటు ఇవి ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం వీటినే ఏర్పాటు చేస్తుంది. ఎందువల్ల అంటే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తే వాళ్ళ సొంత అకౌంట్లు నిండుతాయి కనుక. అంతేగాని ప్రభుత్వానికి ఆదాయం వస్తే తిరిగి జనానికి ఉపయోగించవచ్చు. తిరిగి ఈ విధంగా భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని హరికథ బుర్రకథల ద్వారా లేదా నాటకాల ద్వారా లేదా కనీసం సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. అవి కూడా ఒక ప్రామాణికంగా సినిమాలు అయినా తీసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. అన్నీ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు భగవంతుడి యొక్క లీలల్ని కూడా వికృతంగా మార్చేసి హాస్యాస్పదంగా చేసి వాళ్ళు కమర్షియల్గా అంటే వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా తయారు చేసుకొని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, సంఘంలో దీన్ని నిజంగా నిజానికి అర్థం చేసుకోవడం మానేసి అసలైన విషయాన్ని దీన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకొని ఎక్కువ మంది నాస్తికులుగాను భగవంతుడు లేడంటూ ఇలా తయారవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి, కేవలం పన్నులు వసూలు చేయడం, మిగతావన్నీ ఏర్పాటు చేయడమే కాదు, కేవలం ప్రభుత్వానికి ధనం రావడం కోసం. ఆ ధనంతో జనానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి జ్ఞానం వచ్చే విధంగా చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందువల్లనే పూర్వకాలంలో ఎటువంటి అరిష్టాలు కానీ కరువు కాటకాలు కానీ జరిగితే అది రాజు నిందించేవాళ్ళు అందరూ కూడా. ఎందువల్లంటే రాజు సరిగ్గా పరిపాలించట్లేదంటే అప్పుడు ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకే పూర్వం రాజులు అనేక యజ్ఞయాగాదులు క్రతువులు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు, దేశ సుభిక్షం కోసం. కానీ ఈ రోజుల్లో అవన్నీ యజ్ఞయాగాదులు అవన్నీ చేసే అవసరం లేదు, చేయలేరు కూడా. అందువల్ల ఏం చేయాలి, హరినామ సంకీర్తన ఉద్యమం అనేది ఉంది, చైతన్య మహాప్రభు మనకిచ్చారు, అది శాస్త్రం కూడా నిర్ణయిస్తుంది. కనీసం శాస్త్రంలో ఏమి చేయాలి ఈ కలియుగంలో అనేదే ఈ ప్రభుత్వానికి తెలియదు, ఎవరికి ప్రభుత్వంలో ఉన్నవారు. ఒకవేళ చేస్తున్నా కూడా దానికి ఆటంకాలు కలిగిస్తారు. ఈ హరినామ సంకీర్తన ఉద్యమానికి కూడాను పూర్తిగా పర్మిషన్ ఇవ్వరు. ఎవరో మంత్రి వస్తున్నారంటే వాళ్ళకి మాత్రం అన్ని పకడ్బందీగా కట్టుదిట్టంగా అన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ భగవంతుడు వస్తున్నాడంటే వాళ్ళకి మాత్రం వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోరు. భగవంతుని కీర్తించడానికి వాళ్ళు పాల్గొరు కీర్తించడం. కానీ పూర్వం చూసినట్లయితే గొప్ప గొప్ప ఋషులు మునులు, ముఖ్యంగా రాజులు, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు రాజులు అంటే భగవంతుని కీర్తించడంలో పాల్గొనేవాళ్ళు, స్వయంగా వాళ్లే నిర్వహించేవాళ్ళు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి అవి చాలా అవసరం. అవి లేకపోతే మనం ఆధ్యాత్మిక ఉన్నత అనేది ఉండదు. అప్పుడు కేవలం మన యొక్క సంఘం జంతువుల సంఘం, అంటే పిల్లులు కుక్కల్లాగా ఒక జంతువుల్లాగానే ఉంటుంది. కానీ ఇది మానవ సమాజం అవ్వదు. అప్పుడు మానవ సమాజం అంటే ఏమిటి, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడానికి ఉన్నది. అంతేగాని జంతువుల్లాగా కేవలం ఇంద్రియ భోగంలో నిమగ్నం అవడానికే కాదు. కాబట్టి ఇంకా ఏంటి, ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే ఇటువంటి వర్ణాలు ఇవన్నీ అవసరం లేదు. మనకి అందరూ కూడా చదువుకోవచ్చు, అందరూ ఇంజనీరింగ్, అందరూ డాక్టర్లు అయిపోవచ్చు అవ్వలేరు. ఎందువల్లంటే సహజంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణంలో ఉంటారు. వాళ్ళకి వాడికి తగ్గట్టుగా వాళ్ళకి పనిస్తేనే వాళ్ళు చక్కగా చేయగలరు. ఇంకా ఇక్కడ ఏమని చెప్పబడింది, ప్రభుపాదులు చెప్తున్నారు ఈ పురాణాలు ఇవన్నీ కూడాను భగవంతుడు చేసిన దివ్యమైన లీలలు. అవి ఒక వరుసలో లేవు, 2000 సంవత్సరాల క్రితం ఈ లీల, తర్వాత ఈ లీల, తర్వాత ఈ లీల అనేవి లేవు. ఎందువల్లంటే భగవంతుడు యొక్క రూపాలు అనంతం, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం, భగవంతుడు ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు. అదేవిధంగా అనంత రూపం, అతనికి అద్వైతుడు అనమాట, అతనికి రెండవ వాడు సమానమైన వాడు లేడు. అతని యొక్క లీలలు అనంతం. ఆ అనంతమైన లీలల్లో మనం ఎంతకాలం అని ముందల వెనక చూడగలం. కాబట్టి ఆ లీలలు ఒక గురు శిష్య పరంపర ద్వారా, బ్రాహ్మణుల ద్వారా ముఖ్యంగా అవి వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు శ్రవణం చేసి తిరిగి వాళ్ళ శిష్యులకి ఇస్తూ ఉండేవాడు. అటువంటప్పుడు మనకి ఒక కాలంలో ఇది ముందల, ఇది వెనుక, ఇది తర్వాత అనేది ఉండదు. పురాణం అంటే భగవంతుడు యొక్క రకరకాల పురాణాలు ఉన్నాయి. అందులో రకరకాల దేవతలు చేసిన వాళ్ళ యొక్క పనులన్నీ కూడాను ఒక్కొక్క పురాణంలో ఉన్నాయి. అందులో కూడా భగవంతుడికి సంబంధించినవి, దేవదేవుడికి సంబంధించినవి, ముఖ్యంగా భాగవత పురాణం ఇది మనం చదువుతున్నాం. ఈ భాగవత పురాణంలో కూడా భగవంతుడి లీలలు ఉన్నాయి. దీన్ని ప్రచారం చేయాలి సంఘంలో. ఎందువలన, మిగతా అనేక రకాల పురాణాలు ఉన్నప్పటికీ భగవంతుడి గురించి తెలియజేయనట్లయితే అవన్నీ కూడా కేవలం శ్రమయేవో, కేవలం వాళ్ళ యొక్క శ్రమ, కేవలం వాళ్ళు చేసే పనులన్నీ కూడా శ్రమే అవుతుంది. కానీ దానివల్ల ఎటువంటి ఫలితం అనేది లేదు. అందువల్లనే వ్యాసదేవుల వారు అనేక పురాణాలు ఉన్నాయి, అన్నీ రాశారు, కానీ చివరికి సంతృప్తి కలగలేదు. అందువల్ల నారదుల వారు చెప్పారు, నువ్వు ఇప్పుడు భగవంతుడు దేవదేవుడి గురించి కృష్ణుడి గురించి ఈ పురాణాన్ని రాస్తే కానీ నీవు సంతుష్టిగా ఉండలేవు అంటే అప్పుడు భాగవతాన్ని రాస్తావు. అది అందరికీ ప్రచారం చేయాలి. అందులో ఏమున్నాయి, భగవంతుడి యొక్క లీలలు ఉన్నాయి, అది ఒక వరుసలు అనేవి లేవు. ఒకవేళ మనకి తెలిస్తే తెలిసి ఉండొచ్చు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, అది మనందరికీ తెలుసు. కానీ అంతకు పూర్వం అనేక వందల యుగాలు జరిగిపోయినాయి. అప్పుడు ఏది వెనక ఏది ముందర జరిగింది ఎలా తెలుసుకోవడం చాలా కష్టం, మన మనసుకు అందదు అది. కానీ ఈ మూర్ఖులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుడు లేడని నిరూపించడానికి చూసారా, మీకు ఒక వరుసలో లేవు ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడాను కల్పితాలే, ఇవన్నీ నిజం కాదు అని చెప్తారు. అంటే ఒక వరుసలో చెప్తేనే అవన్నీ కూడా నిజం. అసలు నీ యొక్క బుద్ధి శక్తి ఎంత ఉంది? నేను కొన్ని లక్షల సంవత్సరాలు జరిగినాయి చెప్తాను, నువ్వే గుర్తుంచుకొని తిరిగి చెప్పగలవా? మంద సుమంద మతయో మంద భాగ్యోహి ఉపద్రుత కలియుగంలో హస్తిరేఖ మహద్గుణ మహద్గుణ కీర్తనాదేవ, అంటే కృష్ణుడి యొక్క నామం, కృష్ణస్య ముక్త సంఘ పరం రజయత్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం రజయత్. ఇప్పుడు మంద సుమంద మతయో, బుద్ధి చాలా తక్కువ, మనం ఎన్ని లక్షల సంవత్సరాలు ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి ఒక వరుసలో చెప్పగలిగినా మనకు గుర్తుంచుకునే శక్తి లేదు. మనం అందులో కొన్ని మాత్రమే గుర్తుంచుకోగలం. నిజానికి అది ఎవరు కూడా చెప్పలేరు. ఎందువలన, భగవంతుడి యొక్క లీలలు అనంతం, అనంతకాలం నుండి జరిగినవన్నీ కూడా ఒక వరుసలో చెప్పడానికి అసలు టైమే సరిపోదు, సమయం సరిపోదు. అందువలన అనంతుడు అంటే ఆదిశేషువు ఎప్పుడు కూడా భగవంతుడి లీలలు కీర్తిస్తున్నా, ఇంకా అవి పూర్తి అవ్వడం లేదన్నమాట. మరి ఏ విధంగా వీళ్ళందరూ తెలుసుకోగలరంటే ఎప్పటికీ తెలుసుకోలేరు ఒక వరుసలో. ఎందువలన మనం కూడా అనాది కాలంగా ఈ బద్ధజీవులం అయిపోయాం, అన్నీ కూడా పూర్తిగా భగవంతుడినే విస్మరించాం. మరి అనాది కాలంగా మనం ఎంతో కాలాన్ని మనం భగవంతుడితో లేము, అప్పుడు చేసిన లీలన్నీ మనం ఎలా తెలుసుకోవాలి? నిజంగా మనం అవన్నీ కూడా తెలుసుకొని ఉంటే మన బద్ధజీవులమే అవ్వం, ఎప్పుడు భగవంతుడితోనే ఉండేవాడు. కాబట్టి మనం బద్ధజీవులం అయ్యాం కనుక భగవంతుడు ఈ భౌతిక సంసారానికి వచ్చి అనేకమైన లీలలు చేసి మనల్ని ఆకర్షించడం కోసం వస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇవన్నీ ఒక వరుసలోనే ఉంటే సత్యం అనేది బూటకం. కేవలం వాళ్ళ యొక్క నాస్తికవాదాన్ని అంటే ప్రచారం చేసుకోవడం కోసం చెప్పేదే కానీ అది నిజం కాదు. అంతెందుకు, వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు 2 సంవత్సరాల క్రితం పలానా రోజున ఏం చేశారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ముందర వెనక అనేకమైన చెప్తుంటారు. మరి అలాంటప్పుడు భగవంతుడి యొక్క లీలలు అనంతమైనవి, అనంతమైన లీలలు అవి ముందర వెనక సాధారణంగా చెప్తారు ఎవరైనా. ఒక వరుసలో చెప్పడం కష్టం, చెప్పలేరు. ఇంకా ఈ ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సేవా కార్యము అంటే తమ వంతు సేవా కార్యం, ఎవరు ఎందులో నిపుణులో ఆ విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. అంతేగాని నేను ఇంజనీర్ అవ్వగలను, నేను డాక్టర్ అవ్వగలను, నేను అదే విధంగా సంఘంలో సేవ చేస్తానని కొంతమంది ఇప్పుడు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కడు ఇంజనీర్ అవ్వాలి, ప్రతి ఒక్కడు డాక్టర్ అవ్వాలి, లేదా లాయర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. వాడు ప్రయత్నం చేస్తాడు కానీ కాలేడు. ఎందువల్లంటే వాడిలో సహజంగా అటువంటి ప్రవృత్తి, అటువంటి శక్తి లేదు అతనిలో, అటువంటి గుణం లేదు కాబట్టి అవ్వలేడు. కాబట్టి ఎవరి శక్తి కొల్లది వాళ్ళు వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు చేయాలి. అదేవిధంగా వాటిని భగవంతుడికి అర్పించాలి, వాటిని భగవంతుడి యొక్క సేవలో వాడాలి. అదేవిధంగా భక్తులు కూడా, ఇది సహజ సాధారణమైన వాళ్ళకి కాదు, భక్తులు కూడా. భక్తులు కూడా అందరూ కీర్తన బాగా చేయలేరు. కొంతమంది బాగా వంట చేయగలరు, కొంతమంది బాగా ప్రవచనం ఇవ్వగలరు, కొంతమంది రకరకాల సేవలు. కానీ ఎవరి శక్తి కొలది వాళ్ళు భగవంతుడిని తృప్తిపరచడం కోసం అందులో వాళ్ళు ఎంత బాగా చేయగలరు అనేది ఎప్పుడు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. అంతేగాని మనం ఏదో చేస్తున్నాం కదా అంటే పేరుకు మాత్రమే చేయడం కాదు, అందులో చక్కగా. అందువల్లనే ఉత్తమ శ్లోక అంటారు భగవంతుడిని, ఉత్తమ శ్లోకుడైన. ఉత్తమ శ్లోక అంటే ఉత్తమ అంటే ఇంకా సర్వోన్నతమైందన్నమాట. ఉన్న వాటిలో అన్నిటికంటే నాణ్యమైన వాటి ద్వారా మాటలు కానీ, కీర్తన కానీ, కవిత్వం కానీ, లేదా పళ్ళు కానీ, లేదా పూలు కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉత్తమ శ్లోక అంటే, ఉత్తమ శ్లోక అంటే నేరుగా అర్థం ఉన్నతమైన పదాలతో కీర్తించబడేవాడు అని అర్థం. ఇక్కడ కేవలం పదాలే కాదు, అన్నీ కూడాను. మనకి ఏదైనా భగవంతుడికి పండు కానీ, నైవేద్యం కానీ, భగవంతుడికి బట్టలు కానీ, భగవంతుడికి ఎటువంటి సేవ చేసినా అన్నింటిలో కంటే ఉత్తమమైనది ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా భక్తులు ఏ విధంగా భగవంతుడి సేవలో నాణ్యత అనేది పెంపొందించుకోగలం, ఇంకా ఎలా బాగా సేవ చేయగలం, మనకి ఉన్న గుణంలో గుణం యొక్క గుణాన్ని అనుసారంగా మనం ఏ సేవ అయితే చేస్తున్నామో అందులో ఇంకా ఎలా ముందరకెళ్ళగలం, ఇంకా బాగా ఎలా భగవంతుని సేవించగలం అనేది ఎప్పుడు ప్రయత్నం అనేది ఉండాలి. ఆ ప్రయత్నం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు భక్తిలోంచి పడిపోయే అవకాశం ఉంది. చాలామంది పడిపోయేది అందుకే, ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రయత్నం ఆపేస్తాం అనమాట, మన యొక్క అనర్థాల నుంచి బయటపడడానికి ఇంకా ఎక్కువ నాణ్యమైన సేవ చేయడానికి ప్రయత్నించాం అనుకుంటాం. అప్పుడు భక్తిలోంచి, ఎందుకంటే రుచి ఉండదు, ఉత్సాహం ఉండదు. ఉత్సాహం ఎప్పుడైతే కోల్పోతామో, ఆ ఎందుకులే ఏంటో అన, చాలా రోజుల నుంచి చేస్తున్నాం అని అనుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం మనం ప్రయత్నం అనేది చేయాలి. మన యొక్క శక్తి అనుసారంగా, మన యొక్క ప్రవృత్తి, మన యొక్క గుణం అనుసారంగా మనం ఎందులో అయితే బాగా భగవంతుని సేవించగలమో ఆ విధంగా నిరంతరం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి ఆనందం, భగవంతుడు కూడా సంతోషిస్తాడు, భగవంతుడు మొట్టమొదటి తృప్తి చెందుతాడు దానివల్ల. ఎందుకంటే నిరంతరం మనం ప్రయత్నం చేస్తున్నాం బాగా చేయడానికి సేవ, అంతేగాని ఏదో కొంత చేస్తున్నాం కాబట్టి ఇది చాలు అనుకుంటే సరిపోతుంది, మంచిదే అది. కానీ దానివల్ల భక్తిలో ముందరకెళ్ళం, శుద్ధభక్తుడు అవ్వలేం. శుద్ధభక్తి పొందనేదే మనం ఏమిటి, కేవలం సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లు అవుతాం. మనిషి జన్మలు పొందాం, మరి మనిషి జన్మలో ప్రతి క్షణం కూడా ఆచార్యులు చెప్తున్నారు అనేక వైష్ణవ గీతాలు, ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుని తృప్తిపరచడం కోసం మనం సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన మొట్టమొదటి స్థాయిలో అనర్థాల నుండి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి సంఘంలో అన్ని రకాల వాళ్ళు అవసరం, అన్ని రకాల వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క శక్తి కొలది భగవంతుడిని సేవ చేయగలరు. అందువల్లనే వర్ణాశ్రమ విధానం అనేది భగవంతుడు సృష్టించడం జరిగింది. సరే, ఏరియామైనప్పటికీ ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం. ఇది హరినామ సంకీర్తన ఉద్యమం. దీనిలో మనం శక్తి కొలది, మనం ఎటువంటి సేవ చేయగలము, అందులో మనం ఇంకా బాగా నిపుణులు అవ్వడానికి, నిజానికి చెప్పాలంటే భక్తులు, శుద్ధ భక్తులు దక్షుడు అంటారు, దక్షులు అంటారు శుద్ధ భక్తుడిని. దక్ష అంటే అన్నిటిలో కూడాను ప్రావీణ్యం పొందినవాడు అనమాట, అన్ని రకాల సేవల్లో కూడా. కాబట్టి మనం అన్ని రకాల సేవలు చేయలేకపోయినా మనకి ఏదైతే చేయగలమో భగవంతుడికి, వాటిలో మనం నాణ్యతని పెంపొందించుకొని భగవంతుడిని బాగా సేవించడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. అంటే కాలక్రమేణా అనేక మార్పులు చెందింది, కానీ పూర్వం కూడా భగవంతుడి యొక్క భగవంతుడికి కీర్తన చేయడం కోసం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, నటులు, నర్తకులు. నర్తకులు అవును, నర్తకుల్లో ఆడగోళ్ళు కూడా ఉంటారు భగవంతుడిని కీర్తించడం కోసం. అందులో కాలక్రమేణ ఏమైందంటే వాళ్ళనే వేశ్యలుగా మార్చడం ఇదంతా జరిగింది. కానీ పూర్వం అలా ఉండేది కాదు, వాళ్ళు కేవలం భగవంతుడి కోసం, భగవంతుడిని కీర్తించడం కోసం, భగవంతుడి కోసం నృత్యం చేయడం కోసం ఉండేవాళ్ళు. అంటే కొంత నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఆ విగ్రహానికి వివాహం అయినట్లన్నమాట భగవంతుడితోటి. ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి ఆనందం కోసం కీర్తించడం, నృత్యం చేయడం చేస్తారు, అంతేగాని ఇంకెవరితో కలవడం ఇవన్నీ వాళ్ళకు ఉండవు అనమాట. అలాగే కొంతమంది భగవంతుడి యొక్క, భగవంతుడిని కీర్తించడం కోసమే ఉంచేవాళ్ళు. అది కాలక్రమేణ రకరకాలుగా వేరు వేరు వికృతి రూపాలు అనేవి పరిణమించింది వికృతి రూపాలలోకి. పూర్వం ఎన్నో ఉండేవి, నిజానికి అవన్నీ కూడా మనం పరిశోధన చేస్తే చాలా ఉన్నాయి ఇంకా. అంటే కొంతమంది భగవంతుని కీర్తించడం కోసం, కొంతమంది మనం ఇప్పుడు కూడా చూస్తాం ఏంటి, వాయిద్యకారులు ఉంటారు, వాద్యకారులు తిరుపతిలో. వాళ్ళు ఎప్పుడో పరంపరగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అలాగా భగవంతుడి కోసం ఎప్పుడు కూడా వాద్యకారులు, ఎప్పుడు వాళ్ళు భగవంతుడి కోసం సన్నాయి మేళాలు ఇవన్నీ వాళ్ళు వాయించడం, కొంతమంది భగవంతుడు తలుపు తీయడానికి రోజు వాళ్ళు రావడం, అది తెలుసు కదా మనకి. తిరుపతిలో కొంతమంది గొల్లవాళ్ళు వస్తుంటారు. అలాగా కొన్ని ఉన్నాయి అన్నమాట, కొన్ని ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క పద్ధతిలో అనేకమైనవి ఉన్నాయి ఆ విధంగా. సో అవన్నీ మనం ఇప్పుడు కోల్పోయాం. వేసీలు కూడా ఉన్నారని చెప్తున్నారు, అన్నీ చాలా అన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. మనం ఇప్పుడు అన్నింటినీ కూడా తగ్గించేసాం, వాటన్నింటినీ తీసేసి కంప్యూటరైజ్ చేసేసి అంతా మన ఈ విధంగా ఇలా ఉండడం వల్ల ఏంటంటే అందరికీ పని ఉంటుంది సంఘంలో. ఎవరు పని లేకుండా ఉండేవాడు ఉండడు కాబట్టి అందరికీ జీవనాధారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఇవన్నీ తీసేయడం ద్వారా. అది భగవంతుడికి తృప్తినివ్వదు. మంగళవాద్యం క్యాసెట్ ఇంకా మిషనరీతో డోళ్ళు కొట్టడం, డ్రమ్ములు మోగించడం, అది చాలా అది అది ఒక విధంగా చెప్పాలంటే మాయావాదం, నాస్తికత్వం. అంటే భగవంతుడికి ఏదో ఒక రాయి ఇలాన దానికి ఒక రాళ్ళు కొట్టేస్తే, ఇక్కడ మనకు కొట్టేస్తే ఒక మందిరం తంతు నడుస్తుంది అంతేగాని నిజంగా లోపల భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి తృప్తి కోసం మనం బాగా మోగించాలి లేదా కీర్తించాలి అనేది లేదు. క్యాసెట్ పెట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు, తర్వాత పక్కన డ్రమ్ములు మోగి చేస్తే సరిపోద్దు. కానీ పూర్వం అలా కాదు, ఇప్పటికి కూడా దక్షిణ ఉత్తర భారతదేశంలో కొన్ని మందిరాల్లో భగవంతుడు ఊపించేయి కానీ నేరుగా భక్తులు కీర్తనలు చేస్తారు, రకరకాల కీర్తనలు కృష్ణుని కీర్తించడం, అది పద్ధతి. వాళ్ళు వస్తారనమాట ఆ సమయానికి కీర్తిస్తారు, వాళ్ళ పని అది, వాళ్ళ సేవ అది. ప్రతిరోజు వాళ్ళు వచ్చేసారు చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు, అలాగనమాట. అంటే అక్కడ నేరుగా భగవంతుడు ఉన్నాడు అనే విధంగా వాళ్ళు చూస్తున్నారు, కానీ ఏదో ఒక రాయిలాగా ఒక డ్రమ్ములు మోగించి లేదా క్యాసెట్ పెట్టేసి చేయడం కాదు. అదేంటంటే భక్తి లోపిస్తుంది, ఇంకప్పుడు భక్తి అనేది ఉండదు అక్కడ. నిజంగా కృష్ణుడు కూడా ఉన్నాడు అందులో ఆ విగ్రహంలో, వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నిజంగా కృష్ణుడు భగవంతుడు అనే విధంగా పూజారి పూజిస్తారు, అదేవిధంగా భక్తులు వచ్చి దర్శిస్తారు, అప్పుడే కానీ కేవలం ఏదో మన వరాలు తీర్చే రాయో లేదా ఇంకేదో ఇది చూస్తే మంచిది ప్రశాంత ఇవన్నీ ఉంటే నిజంగా కృష్ణుడు ఉన్నాడు అక్కడ. అందువల్ల మన మందిరాల్లో ఏం చేస్తున్నాం, మన మందిరాల్లో ఎప్పుడు క్యాసెట్లు పెట్టి ఇవి అన్నీ కాదు, మనం నేరుగా ఉదయాన్నే మంగళారతి లేదా గౌరారతి ఇవన్నీ మనం చేయాలి. ఎప్పుడైతే మన మందిరాలు కూడా అలా అయిపోయే అవకాశం ఉంది, ఎప్పుడైతే మనం కూడా అలా చేస్తామో, అంటే ఇది కేవలం ఒక వ్యాపారం సంస్థలాగా ఒక డొనేషన్ కలెక్టింగ్ సెంటర్ లాగానే పెట్టుకుంటే అప్పుడు కూడా ఇది కూడా అలానే అయిపోతుంది. అందువల్లనే నిరంతరం మనం భగవంతుని ఏ విధంగా ఇంకా బాగా సేవించాలనేది ప్రయత్నం చేస్తూ ఆ విధంగా మనం సేవ చేస్తూ ఉండాలి. అంతేగాని యాంత్రికంగా అవ్వకూడదు, యాంత్రికంగా అయిపోతుంది కేవలం ఊరికే ఓకే చూయి చేస్తాం, ఆరు చూయి చేస్తాం, ఇది చూయించి అయిపోయింది ఓకే టింగ్ టింగ్ ఫినిష్, చెడకోపం పెట్టేస్తాం కానుకేయండి అయిపోయింది కాదు. పూజారులు కూడాను, ఇంకా పూజారులు ఈ గుడిలో పొద్దున్నే 9 ఇంకో గుడిలో 9:30 తర్వాత 11 అదేంటి అంటే భగవంతుడు 11 ఉదయం లేస్తాడు, నువ్వు మాత్రం 4:30 5 లేచి ఎన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటావు భగవంతుడిని 11 లేపుతావు. భగవంతుడు ఇంకేం తాగడా ఏం తినడా, ఉదయాన్నే అతను మాత్రం లేచి కాఫీ టీ తాగేసి పాలు తాగేసి తిరగడం మొదలు పెడతాడు. అంటే ఇదంతా ఒక జస్ట్ కమర్షియలైజ్డ్ అనమాట, జస్ట్ వ్యాపారం, వాడి యొక్క వాడి ఆదాయం కోసం విగ్రహాన్ని వాడుకుంటున్నాడు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద కీ జయ.